ఓం శాంతి. అవేక్నింగ్ విత్ బ్రహ్మ కుమారీస్ కార్యక్రమంలో బికే శివాని అఖియ వినిపించినటువంటి హ్యాపీ లివింగ్ సిరీస్ లో క్రోధం యొక్క 2వ భాగము మనం విందాము.
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 2 మినిట్ కి లియే సైలెన్స్ మే బైతే హై. అండ్ లెట్స్ లుక్ ఎట్ హౌ The journey of our life is progressing today. How is a typical day in my life? Apni jeevan ki yatra ko dekhte hain sara din. Dekhe apne aap ko.
Om Shanti. 2 nimshala koraku silence lo kurchundam. Manalli manamu mana jeevitam ela ప్రగతి పదంలోకి వెళ్తుందో చూసుకుందాము. అండ్ లెట్స్ లుక్ ఎట్ అవర్ సెల్ఫ్, హౌ ద జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ ప్రోగ్రెసింగ్ టుడే. హౌ ఇస్ అ టిపికల్ డే ఇన్ మై లైఫ్? ఒక కష్టతరమైనటువంటి రోజు నా జీవితంలో ఎలా గడుస్తుంది? రోజంతటిలో తన జీవన యాత్రను చూసుకుందాము. చూడండి స్వయాన్ని, నా చుట్టూ ఉన్న వారితో వ్యవహరిస్తూ, కుటుంబ సభ్యులతో, వృత్తి వ్యాపారంలో, ప్రయాణాల్లో, అన్నిటి సంపర్కంలోకి వస్తూ ఎలాంటి చిన్న చిన్న విషయాలు నాకు ఎదురవుతున్నాయి? వాటి వలన నా సంతోషం మాయమవుతుంది. లోకం ఏమంటుంది? ఏం చేస్తుంది? దాంతో నా మనసు చాలా చింతిస్తూ ఉంది. ఐ వాంట్ టు బీ హ్యాపీ. I want to be peaceful. శాంతిగా ఉండి అందరితో ప్రేమగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఏమవుతుంది? మనసు ఎలాంటి ప్రశ్నల అలజడిలోకి వెళ్తుంది? ఇతరులను చూస్తూ మనసులో ఎలాంటి థాట్స్ ఉత్పన్నమవుతున్నాయి? ఎప్పుడైతే నేను అనుకున్నట్లుగా పనులు జరగటం లేదో, అకస్మాత్తుగా ఏదైనా విషయం ఎదురవుతుందో, అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను? ఈ రోజంతటిని చూడండి. మరి నిన్న రోజంతటిలో ఏదైనా విషయం ఎదురొచ్చి, ఏదైనా జరిగి, దాని వలన నేను కోపం చేస్తూ చికాకు పడ్డానా? ఆ దృశ్యాన్ని ఒక్కసారిగా మళ్ళీ చూడండి. What were my thoughts? How did I behave? What did I say? ఒకవేళ అలాంటి దృశ్యమే ఈరోజు కూడా ఎదురైనట్లయితే నేను ఇంకా చక్కగా స్పందించగలనా? అదే దృశ్యము, అదే వ్యక్తి, అదే విషయం, కానీ ఈరోజు దానికి నేను భిన్నంగా స్పందించగలనా? స్వయాన్ని చూసుకోండి. మనస్సు అనే స్క్రీన్ పైన ఈ వ్యక్తులతోనే నేను చాలా ఓర్పుతో, సహనంతో వారికి సహకరిస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళాలి. స్వయాన్ని చూసుకోండి, చాలా ఓర్పుతో అర్థం చేసుకుంటూ, సహకరిస్తూ, అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఎలా ఉంటారు? చెక్ యువర్ సెల్ఫ్.
ఓం శాంతి.
ఓం శాంతి.
కాన్ కాన్ థాట్స్ కే సాత్ సాత్ ఉస్ సీన్ కో సామ్నే లేకర్ ఆ రహే థే. హౌ మెనీ ఆఫ్ యూ వర్ ఏబుల్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ సిచ్యువేషన్స్ అండ్ విత్ పీపుల్?
ఓం శాంతి. ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి ఈ నాలెడ్జ్ ఆధారంగా ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ ఫీల్డ్లోకి వస్తున్నారో, అప్పుడు కొన్ని కొన్ని ఊహించని సమస్యలు లేక ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని చెప్తున్నారు. అయితే జ్ఞానం అయితే లభిస్తుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మళ్ళీ క్రోధాన్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాము. క్రోధం చెయ్యొద్దు అనుకుంటున్నాం, కానీ దాన్ని స్టాప్ చేయడానికి చాలా సమయం పడుతుంది అని అంటున్నారు. నేను కోపం చెయ్యొద్దు, ఇంకా ప్రేమతోనే పని చేయించాలి అనుకున్నాను, కానీ ప్రాక్టికల్గా కొంతసేపటి తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యాను అంటే, నేను చాలా సాఫ్ట్ అయిపోవడం వలన నా పని అసలు ఏమీ జరగలేదు, నేను అనుకున్న పని పూర్తి కానే కాలేదు. మరి ఇక్కడ అథారిటేటివ్గా ఉంటూ మరొక వైపు క్రోధం చేయకుండా ఉండడం, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేయడం రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే మీకు చాలా రకాల ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది మేము కోపం తగ్గించుకోవాలి అనుకుంటున్నాము కానీ చేసుకోలేకపోతున్నాము అంటారు. మరి నాకనిపిస్తుంది, మీకెంత టైం పడుతుంది క్రోధాన్ని కంట్రోల్ చేయడానికి? ఎంత టైం పట్టొచ్చు? ఎందుకంటే కొందరు అడుగుతూ ఉంటారు, నేను ఒకవేళ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే నాకెంత టైం పడుతుంది అని. ఎందుకంటే అందరు దానివలన బాగా చింతిస్తూ ఉన్నారు కదా, మరి ఎంత టైం పట్టొచ్చు? మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక్క సెకండ్ చాలు. ఒక్క సెకండ్ కన్నా ఎక్కువ సమయం కూడా పట్టకూడదు. అంటే అది మన యొక్క విల్ పైన ఆధారపడి ఉంటుంది. ఏ రోజైతే మనం సంకల్పం చేస్తామో, ఎప్పుడైతే మన మనసు పూర్తిగా రియలైజ్ అవుతుందో ఇది నా కోసం సరైనది కాదు అని, అప్పుడు ఆ క్షణంలో వెంటనే మనం క్రోధాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం, లేదా దాన్ని సదాకాలం కొరకు సమాప్తం చేయగలుగుతాం. ఏ విధంగా ఎవరైనా సిగరెట్ విడిచిపెట్టాలి అనుకుంటే ఒక్క నిమిషంలో విడిచిపెట్టేస్తారు, కానీ ఆ 1 మినిట్ ఎలా ఉండాలి అంటే, ఆ 1 మినిట్లో మన యొక్క రియలైజేషన్ మనం పూర్తిగా అక్కడ యాక్సెప్ట్ చేయాలి, ఇది నాకు పనికొచ్చేది కాదు అని. ఇప్పుడు మనం ఏమంటున్నాము, కోపం మంచిది కాదు, కోపం చేయకూడదు, కానీ కొంచెం కొంచెం అయితే కోపం చేయాల్సి వస్తుంది, కొంచెం కొంచెం కోపం చేయకుండా ఉండలేము అంటారు. ఒకవేళ నా వద్ద అలాంటి బిలీఫ్ ఉంటే కోపం చేయకుంటే పని జరగదు అని, తప్పకుండా నేను దాన్ని నాలో సంభాళన చేసి పెట్టుకుంటాను, ఆ క్రోధాన్ని బయటికి వెళ్ళనివ్వను, కంప్లీట్గా సమాప్తం చెయ్యను. ఏ విధంగా ఇంట్లో సామాన్లు కొన్ని సంభాళించుకొని పెట్టుకుంటారు, ఏమో చెప్పలేము, ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని. ఆ ప్రాసెస్లో నిజంగా మన ఇంటిని మనం ఎన్నో అంతగా అవసరం లేని వస్తువులతో నింపేసుకుంటాం కూడా. ఎందుకు మరి మనం అలా నింపుకుంటున్నాము అంటే, మనం మనసులో ఒక ఆలోచన పెట్టుకున్నాం, ఏమో ఎప్పుడో ఒకప్పుడు ఇది ఉపయోగపడుతుంది కావచ్చు అని. కానీ యాక్చువల్గా దాన్ని బయట పడేయడానికి ఎంత టైం పడుతుంది? ఏ రోజైతే ఇంకా నాకు ఇది ఏమాత్రం పనిచేయదు అనుకుంటారో ఆ రోజు దాన్ని తీసేసి వెంటనే పడేస్తారు. అలాగే కోపం కూడా ఎప్పుడో ఒకప్పుడు నాకు ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నారు, అందుకే అది పూర్తిగా తొలగట్లేదు. చాలా వరకు విషయాలు ఎలా ఉంటాయంటే, నేను కొంచెం కొంచెమైనా కోపం చెయ్యాల్సి వస్తుంది, కానీ పూర్తిగా ఎలా సమాప్తం చేసుకోగలను, ఇలా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. నేను పూర్తిగా కోపం చేయకుండా ఉండడము అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్, అందులోనూ ఈ ప్రపంచంలోనా అస్సలు సాధ్యం కాదు అనుకుంటారు. ఇంకా పూర్తిగా ఆ సిరీస్ ఆఫ్ థాట్స్ అన్ని అలాగే ఉంటాయి ఈ రోజటి ప్రపంచంలో, అది కూడా అందరితో పనిచేస్తూ ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఉంటూ కోపం చేయకుండా ఉండడమా, ఇంపాసిబుల్ అనుకుంటారు. ఒకవేళ నేను కోపం చేయకుండా ఉంటే అందరూ నా యొక్క అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారు, కాబట్టి నేను కొంచెమైనా కోపం చేయాల్సిందే అనుకుంటారు. ఇలా కొంచెమైనా కోపం అవసరము కావాలి అనుకుంటున్నారంటే తప్పనిసరిగా దాన్ని లోపల భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఇంకప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం, నాకు అసలు కోపం వద్దు, కోపం నాకు రావద్దు అని? కొంచెమైతే అవసరమే అనుకుంటున్నాం కదా. మనం ఎప్పుడూ ఇలాంటి కాంట్రడిక్షన్స్లోనే ఉంటున్నాం, నేను కోపం చెయ్యొద్దు అనుకుంటున్నాను, కానీ కొంచెమైతే కోపం చేయాల్సిందే కదా. మీరే ఎంచుకున్నారు, మీరే దాన్ని సంభాలించుకుని మళ్ళీ లోపల పెట్టుకున్నారు, కాబట్టి అది తప్పకుండా మీ దగ్గరే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో, ఇది నాకు అస్సలు అవసరం లేదు, ఇది నాకు ఏమాత్రం పనికొచ్చేది కాదు అని, నేను ప్రతి కార్యాన్ని క్రోధం చేయకుండానే, ప్రతి వ్యక్తితో కోపం చేయకుండానే డీల్ చేయగలను అని ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటారో, ఆ రోజున కంప్లీట్గా అది సమాప్తం అవుతుంది. మరి ఇలా ఉండటానికి మనం లోపల చాలా స్ట్రాంగ్గా అవ్వాలేమో అని అంటారు. మనమేం స్ట్రాంగ్గా ఉండక్కర్లేదు, కానీ కన్విన్స్ అయితే సరిపోతుంది, యాంగర్ని మనం జయించగలుగుతాం. కానీ ఈరోజు మనం కన్విన్స్ అవ్వట్లేదు. అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం ఇదే, మనం అది లేకుండా పని చేయగలుగుతాము అని మనం రియలైజ్ అవ్వట్లేదు. మనకి మనం ఈ విషయంలో కన్విన్స్ అవ్వాలి అంటే కొద్ది రోజుల కోసం దీన్ని ఒక ప్రయోగంగా భావించి ప్రాక్టికల్గా చెయ్యాలి. ప్రతి స్టెప్లో ఇంకా చూసుకోవాలి, కోపం నాకు అవసరమా చెక్ చేసుకోండి, కోపం చెయ్యాల్సిందేనా చెక్ చేసుకోవాలి ఇలా. కానీ ఇప్పుడేం చేస్తున్నామో, అలా కోపం చేస్తూనే మొత్తం పని అయిపోయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతున్నాం, లేదా అసలు మనం చెక్ కూడా చేసుకోవట్లేదు. మధ్యలో కోపం చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? శరీరానికి బాగా అనిపిస్తుందా? ఈరోజు డాక్టర్స్ కూడా మనకు తెలియజేస్తున్నారు, ఒక్క క్షణం యొక్క కోపము మన బ్రెయిన్ నుండి మొదలు పెడితే మొత్తం నర్వస్ సిస్టమ్, మొత్తం శరీరం అంతా కూడా ఎంత డ్యామేజ్ ని క్రియేట్ చేస్తుంది అని ఇలా డాక్టర్స్ కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నారు. మరి మనకు అది ఎలా మంచిదవుతుంది? ఏదైతే ఫిజికల్ గా మనకి ఇంతటి నష్టాన్ని, డ్యామేజ్ ని కలిగిస్తూ ఉందో, అది ఇంటర్నల్ గా ఇంకెంత డ్యామేజ్ ని కలిగిస్తూ ఉండొచ్చు, అది ఎలా మనకి మంచిదవుతుంది? మనం చాలా రకాల నెగటివిటీని ఎన్విరాన్మెంట్ లో వ్యాపిస్తూ ఉన్నాము. మన సంబంధాల్లో కూడా ఈ విషయంలో చాలా ప్రభావం పడుతూ ఉంది. ఇంకా అలాంటప్పుడు కోపం నాకు మంచిది, నాకు అవసరమే అని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇన్ని రకాల నష్టం జరుగుతూ ఉన్నప్పుడు మనకి మనం ప్రశ్నించుకోవాలి, ఇంకా చెక్ చేసుకోండి, కోపం అవసరమా నాకు అని. అలాగే కోపం రావడం నార్మలే అనుకుంటారు, కానీ చెక్ చేసుకోండి అది నిజంగా న్యాచురల్ నార్మలేనా అని. ఇప్పుడేం చేస్తున్నామో, మనం కోపం చేసేస్తూ పనులు చేసేస్తూ ఉన్నాం, కానీ మధ్యలో ఆగి చెక్ చేసుకోవటం లేదు. కోపం చేసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? నా శరీరానికి బాగానే ఉంటుందా? మొత్తం నర్వస్ సిస్టమ్, మొత్తం శరీరము, శరీరం యొక్క ప్రతి అంగం పైన ఇంత డ్యామేజ్ ని, ఇంత నష్టాన్ని కలిగిస్తుంది అని. మరి ఏదైతే మన శరీరానికి భౌతికంగానే అంత నష్టాన్ని కలిగిస్తుందో, అది ఆంతరికంగా ఇంకెంత నష్టాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. ఒకవైపేమో వాతావరణంలో నేను చాలా నెగిటివిటీని వ్యాపిస్తూ, ఇంకోవైపు సంబంధాలు కూడా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటే అది నాకోసం మంచిదని నేను ఎలా అంటాను? అందులో ఏం మంచి ఉందని ఇలా తనకి తను ప్రశ్నించుకోవాలి. ఒకసారి కోపం చేశారు అంటే స్టాప్ అండ్ చెక్, ఇందులో ఏం మంచి వచ్చింది నాకు అని చెక్ చేసుకోండి. రోజంతా నాకు నేను చెప్పుకుంటున్నాననుకోండి, కోపం చేయడం మంచిదే, కోపం చెయ్యాల్సిందే, కొన్ని కొన్ని విషయాల్లో అయితే కోపం చెయ్యాల్సిందే కదా అని కూర్చొని మీరు రాయండి. ఏ ఏ విషయాల్లో మీరు అలా భావిస్తూ ఉన్నారో అవి రాయండి. దాంట్లో నాకు లభించిన మంచి ఏంటి, నాకేం మంచి జరిగింది అని చూసుకోండి. ఒకవేళ నిజంగా మీకు ఏదైనా మంచి దొరికింది, ఏదైనా మంచి రిజల్ట్ వచ్చింది అంటే తప్పకుండా నెక్స్ట్ టైం కూడా కోపం చేసి అలాగే కానివ్వండి. కానీ ఒకవేళ నిజంగా అది ఏమీ మంచిని క్రియేట్ చేయలేదు అంటే చేంజ్ చేసుకోండి. ఇంకా మీకు మీరు చెప్పుకోండి, ఇది నా కోసం సరైనది కాదు అని. ఎన్నిసార్లు ఈ విధంగా మీకు మీరు చెక్ చేసుకుంటారో, ఇంకా కొంతకాలం తర్వాత డెఫినెట్లీ మనం కన్విన్స్ అవుతాం, ఈ కోపం అనేది నాకు ఏ రకంగా ఉపయోగపడట్లేదు, దీంతో ఏమీ మంచి జరగట్లేదు అని. చూడండి, ఇతరులను మనం ఎలా కన్విన్స్ చేస్తూ ఉంటాం, అలాగే తనకి తను కూడా కన్విన్స్ అవ్వాలి కదా. ఎందుకంటే మనం ఎదుటి వారిని మార్చలేము, మనకి మనమే మార్పు చెందాలి. కానీ అన్ఫార్చునేట్గా పూర్తి జీవితమంతా ఇతరులను పరివర్తన చెయ్యాలి అనేటువంటి ప్రయత్నంలోనే గడిచిపోతూ ఉంటుంది. ఇంకా అందులో ఎంత సమయము, శక్తిని మనం ఇన్వెస్ట్ చేస్తామంటే మన కొరకే మనకింకా టైం అనేది ఉండదు. ఇతరులకు సలహా ఇవ్వడం చాలా ఈజీ, మీరు ఇది చేయకండి, ఇలా చేయకండి అని చెప్పటం. ఎవరైనా ఏదైనా అంటే పర్వాలేదు మర్చిపోండి, ఇంకా మరి మర్చిపోయి బాగుండండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరైనా మనల్ని అలా అంటే మర్చిపోగలుగుతారా? తనకి తను కూడా అలా చెప్పుకోగలుగుతారా? మర్చిపోయేది మనకి పనికొచ్చేది కాదు, నాకేం యూజ్ అయ్యేది కాదు, మర్చిపో అని తనకి తను అలా చెప్పుకుంటారా? మిమ్మల్ని మీరు కౌన్సిల్ చేసుకోవటం, ఇదే మెడిటేషన్. సెల్ఫ్ కౌన్సిలింగ్ అనేది మెడిటేషన్ యొక్క ఫస్ట్ స్టేజ్, తనతో తాను మాట్లాడుకోవటం. చూడండి, ఎప్పుడైనా కౌన్సిలర్స్ నెగిటివ్గా మాట్లాడారు, మీరు చెడ్డవాళ్ళు, మీరు ఇలా చేస్తున్నారు అని అన్నారు, కౌన్సిలర్ ఎప్పుడు ఆ విధంగా చెప్పరు. పైగా వాళ్ళు మీరు బాగా ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, కాకపోతే కేవలం ఈ విషయంలో కొంత మార్పు తెచ్చుకోండి అలా అంటూ ఉంటారు. మరి మీకు మీరే ఆ విషయాన్ని చెప్పుకోవచ్చు. మనం ఒక కౌన్సిలర్ వద్దకి, లేక ఎవరైనా సైకియాట్రిస్ట్ వద్దకి కౌన్సిలింగ్ చేయించుకోవటానికి, లేక ఎవరైనా ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి వద్దకైనా, లేక ఒక ఫ్రెండ్ వద్దకైనా కౌన్సిలింగ్ కొరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అలా చేస్తున్నాము అంటే మనకి మనం కౌన్సిల్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి. మరి ఫైనల్ గా చూసినట్లయితే అంత ఎక్కువగా మనల్ని ఎవరూ కూడా కౌన్సిల్ చెయ్యలేరు. ఇప్పుడు చూడండి, ఎవరైనా నాకు కూర్చోబెట్టి చాలా మంచి సలహా ఇచ్చినా, నాకు వినటానికి అది ఎంతో బాగా నచ్చినా కూడా నేను అంత ప్రాక్టికల్ గా దాన్ని చేయలేను. నేను మళ్లీ నా యొక్క పాత విశ్వాసానికే వెళ్ళిపోతాను. మీరైతే కరెక్టే చెప్తున్నారు, కానీ మీకు తెలియదండి అసలు నా పిల్లలు ఎలాంటి వాళ్ళు, నా విషయంలో మీకు ఇంకా అర్థం కాలేదు అని అంటారు. మీకు తెలియదు నా హస్బెండ్ ఎలా ఉన్నారో, మీ హస్బెండ్ అలా లేరు కాబట్టి మీకు అర్థం కూడా కాదు అని అంటారు. ఒకవేళ నా భర్త ఎలా ఉన్నాడు అనేది కేవలం నాకే తెలుసు అన్నప్పుడు నా కౌన్సిలింగ్ ఇంకెవరు కూడా చేయలేరు అని అర్థం. ఇంకా నా కౌన్సిలింగ్ నేనే చేసుకోవాలి అని అర్థం. కానీ ఇక్కడ సెల్ఫ్ని కౌన్సిల్ చేసుకునే సమయంలో తనకి తను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ముందు తన నెగిటివ్ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. జనరల్గా కౌన్సిలింగ్ చేసే వాళ్ళైతే నెగిటివ్ మాట్లాడరు, కానీ తనకి తను మాట్లాడుకుంటున్నప్పుడు నెగిటివ్ విషయాలే ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకే మనకి మనమై మాట్లాడుకోవడంలో కొంచెం భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్వయానికి స్వయం మాట్లాడుకోవాలి అని కూర్చుంటామో అప్పుడు మనం చాలా సెల్ఫ్ క్రిటికల్గా మారిపోతాం. అంతా నెగిటివే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మంచిగా లేదు, ఇంకంతే, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనుకుంటారు. ఇంకప్పుడు వెలుగులో బయట దాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోపలంతా బాగా చీకటి చీకటిగా ఉంది కాబట్టి బయట చాలా వెలుగుంది అని బయట వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలా ప్రతి స్టెప్లో తన యొక్క నమ్మకాన్ని చెక్ చేసుకోవాలి, కోపం మంచిదా కాదు. ఇలా మీరు ఒక 8-10 పరిస్థితులను అలా దాటితే అప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుంటూ ఉండడం వలన నాకు ఎక్కడా కోపం చేయడం వలన మంచి జరగట్లేదు, కోపం అనేది నాకు నిజంగా అవసరం లేదు అని అలా మీరు కన్విన్స్ అయిపోతారు. ప్రతిసారి మీరు ఫైనల్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏం మంచి వచ్చింది నాకు, అలా కోపం చేయడం వలన ఏమీ మంచి రాలేదు అనిపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఇంకా మీకు మీరు చెప్పుకుంటారు, దీన్ని ఇంకా నేను పక్కన పెట్టేసేయాలి అని. ముందైతే దీన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి, కోపం మంచిది కాదు అని. రెండోది, ఎదుటి వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేయాల్సిందే అంటారు. కానీ చెక్ చేసుకోండి, ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ లెగవగానే తనకి తను ప్రతిజ్ఞ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎవరు ఎన్ని మాటలన్నా సరే నేను మాత్రం ఈరోజు కోపం చెయ్యను అని. కానీ ఇక్కడ తన సమానస్తులు, తోటి వాళ్ళ వైపు నుండి చాలా ప్రెషర్ ఎదురవుతూ ఉంటుంది. అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు, అందరి ముందు నన్ను అంటే నాకు ఎలా అనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మీరు అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు మనం కోపం చేస్తేనే అది మన గొప్ప శక్తి అని అనుకుంటున్నారు అని మీరనుకుంటున్నారు. అలా యాక్చువల్గా చూసే వాళ్ళు ఎవరు అలా అనుకోరు. కేవలం మీరు ఒక దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఆ సిచ్యుయేషన్లో వేసుకునేందుకు బదులుగా ఒక్కసారి దానికి డిటాచ్ అయి చూడండి. ఆ పరిస్థితిలో మీరు నిలబడేందుకు బదులుగా ఎవరైతే ఆ పరిస్థితిని సాక్షిగా చూస్తూ ఉన్నారో వాళ్ల పక్కన మీరు నిలబడి మీరు దాన్ని చూడండి. అప్పుడు ఆడియన్స్ పాత్రలో ఉండండి. మీ ఎదురుగా ఎవరైనా వచ్చారు, చాలా గట్టిగా మిమ్మల్ని కోపం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇప్పటికిప్పుడు నా ముందుకు ఎవరైనా వచ్చి గట్టిగా నన్ను మాటలు అంటున్నారు, మీరేమో ఆ సీన్ అంతా చూస్తూ ఉన్నారు, కేవలం సాక్షిగా చూస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు చూస్తూ ఉండగా నేను చాలా కామ్గా ఉండి నేనేమి రియాక్ట్ అవ్వకుండా కోపం చేయకుండా ఉంటే, చివరికి స్మైల్ ఇచ్చి వదిలిపెడితే కొద్ది సమయం తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే బాగైపోతాడో, మంచి స్థితిలో ఉంటాడో అప్పుడు వెళ్ళి నేను మాట్లాడతాను. మీరు ఒక అబ్జర్వర్గా ఇప్పుడు ఇదంతా సీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరేం కన్క్లూడ్ చేస్తారు దీన్ని చూసి? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటారు మీరు, మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఆ పరిస్థితిలో కూడా మీరు చాలా కూల్ గా స్మైల్ ఇచ్చి ఏమి రియాక్ట్ అవ్వలేదు అని దాన్ని స్ట్రాంగ్ గా ఉండడం అని అంటారు. కానీ నేనేమనుకుంటాను అంటే, మీరు నా గురించి నేను చాలా బలహీనంగా ఉన్నానని అనుకుంటున్నారేమో అని అనుకుంటాను. మీ ఎదుట నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఫైనల్ గా చూస్తే అసలు నాకేం తేడా అనిపిస్తుంది? మీరేం ఆలోచిస్తున్నారో, అది నాకు సంబంధం ఏముంది? ఒకవేళ మీరు నా గురించి నేను బలహీనంగా ఉన్నాను అని అనుకున్నా పర్వాలేదు, అది మీ అభిప్రాయం. ఒకవేళ నాకు అలా ఉండి మంచిగా అనిపిస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ మోర్ ఎనర్జైజ్డ్, ఎందుకంటే కోపం చేసిన తర్వాత నేను డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నాను, ఇంకప్పుడు నా సంబంధాలన్నీ చెడిపోతూ ఉంటాయి. అవి మీ సంబంధాలు కాదు, నా సంబంధాలు. ఆ సంబంధం యొక్క శాంక్టిటీని మెయింటైన్ చేయడం కూడా నా కొరకు చాలా ఇంపార్టెంట్. మీరు నా గురించి ఏం ఆలోచిస్తారు అనేది అక్కడ అంత అవసరమైన విషయం కాదు. మరి కోపం విషయంలో ఇంకొక రాంగ్ బిలీఫ్ కూడా ఉంది. అదేంటి అంటే, కోపం లోపల పెట్టుకోవద్దు, బయటికి తీసేసేయాలి, లోపల ఉంచుకుంటే చాలా ప్రమాదము అనుకుంటారు. అంటే మెడికల్ సైన్స్ లో దీన్ని కూడా కరెక్ట్ గా భావిస్తారు. ఏమని అంటే, ఏదైనా లోపల ఉన్నది బయటికి తీసేయడమే మంచిది అని. కానీ దాని విషయంలో కూడా బాగా వర్కౌట్ చేసిన తర్వాత ఏమర్థమైంది అంటే, అలా బయటికి కోపాన్ని ప్రదర్శించడంతో లోపల పెట్టుకోకుండా అలా ఎప్పుడు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాం, ఆ కోపాన్ని ఇంకెప్పుడు జయించే ప్రయత్నమే చేయట్లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు జీవితంలో ఏవైతే బాగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయో వాటిని ఫోర్స్ గా అయినా సరే సమాప్తం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కోపాన్ని లోపలే అణిచిపెట్టుకుంటే అదొక 4-5 సార్లు మీకు ఇబ్బందిని కలిగిస్తుందేమో, ఆ తర్వాత అది కూడా అలవాటైపోతుంది, ఆ ఇబ్బంది కూడా ఉండదు ఇంకా. కానీ లోపల పెట్టుకోవడం కన్నా బయటికి చెప్పుకోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటే ఇంకెప్పుడు జయిస్తాం మరి దాన్ని? ఏదైనా దూరం చేసుకోవాలి అంటే స్టెప్ వైజ్ గా దూరం చేసుకుంటాం కదా. ముందది బయటికి ప్రదర్శించడం సమాప్తం చేస్తాము, ఆ తర్వాత లోపల కూడా నెమ్మదిగా స్టాప్ అవుతుంది. ఫస్ట్ మనం కోపం కర్మల రూపంలో చేయడాన్ని సమాప్తం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం చేతులు కూడా ఎత్తేటువంటి వారిమే, చెయ్యి ఎత్తే ఎవరినైనా కొట్టడం అలా కూడా చేసేవారిమే. కాబట్టి ఫస్ట్ అటెన్షన్ మన చెయ్యి ఎత్తకూడదు, సెకండ్ అటెన్షన్ నోటి ద్వారా కూడా కోపం చేయకూడదు, ఆ తర్వాత థర్డ్ అటెన్షన్ మనసులో ఆలోచనలు కూడా కోపంతో రాకూడదు. ఇలా స్టెప్ బై స్టెప్ గా అయినా మనం కోపాన్ని తగ్గించుకోవాలి. అంతేగాని మనకి మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఇంకా కోపాన్ని జయించలేము, చాలా కష్టం అనుకుంటే సరిపోదు, అది ఇంకా ఫ్రీడమ్ ఇచ్చినట్లే. ఎందుకంటే మీరు కోపం చేయండి, కోపం చేస్తే చాలా తేలికైపోతారు అని. ఎవరైనా తేలిగ్గా అయ్యారా కోపం చేసిన తర్వాత? తేలిగ్గా అవడం అంటే లైట్నెస్ యొక్క అనుభవం చేయటం, చాలా సంతోషం యొక్క అనుభవం చేయటం. కానీ ఎవరికైనా అలా కోపం చేసిన తర్వాత లైట్నెస్ యొక్క అనుభవం అవుతుందా? ఇంకా భారీతనం యొక్క అనుభవం అవుతుంది కదా. చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఎందుకంత మాట్లాడాను, అంత చెప్పకుండా ఉంటే బాగుండు అని. కానీ ఎప్పుడైతే రియాక్ట్ అవుతూ ఉంటామో ఆ సమయంలో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను లేదా తక్కువ మాట్లాడాను ఇదంతా గుర్తుండు. ఈ విషయంలో ఎప్పుడైతే ఇనిషియల్ గా మేము ట్రై చేసామో అప్పుడు ఎదుటి వారు ఎన్ని మాటలన్నా సరే నేను మాత్రం బయటికి కోపం చేయకూడదు అని దృఢంగా అనుకోవటంతో బయటికి కంట్రోల్ గా ఉండేవారమే. కాకపోతే లోపల కొన్ని ఆలోచనలు నడిచేవి, కానీ అది కూడా నెమ్మది నెమ్మదిగా ఆ ఆలోచనలు నడవటం కూడా కొంతకాలం తర్వాత అది కూడా సమాప్తం అవుతూ వచ్చింది. కొంతమంది డిసిప్లిన్ పేరుతో చాలా కోపం చేస్తూ ఉంటారు. అంటే క్రమశిక్షణలో పెట్టాలి అంటే తప్పనిసరిగా కోపం చెయ్యాలి కదా, లేకపోతే పిల్లలంతా చెడిపోతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని చూడండి, ఎంత హాలోగా ఫీల్ అవుతూ ఉన్నారు లోపల. మీరెంత క్రమశిక్షణలో పెట్టాలి, ఎంత బాగా పెంచాలి అనుకున్నారు, కానీ వాళ్ళు ఎలా మారిపోయారు చివరికి. కావున కోపము, క్రమశిక్షణ ఇవి రియాక్షన్ అండ్ రెస్పాన్స్ వంటివి. కోపం అనేది రియాక్షన్, డిసిప్లిన్ అనేది రెస్పాన్స్. ఎవరి ద్వారా అయినా ఏదైనా పొరపాటు జరిగితే ఆ సమయంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎదుట నుండి వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటే దారిలో ఏదైనా ఒక రాయి తగిలి వెంటనే పడిపోయారు, బాగా దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ స్థానంలో మీరు ఒక పేరెంట్ గా ఏం చేస్తారు, మీ రోల్ ఏంటి? మొదట దేన్ని అటెండ్ చేస్తారు, ఆ దెబ్బనా లేకపోతే అసలు ఆ పరిస్థితినా? అలా పడిపోగానే వెంటనే మీరు వెళ్ళి దెబ్బ ఎక్కువగా తగలలేదు కదా అని చూస్తారు. అంతేగాని మీరు అక్కడ నిలబడి వాళ్ళకి లెక్చర్ ఇస్తూ ఉండరు కదా, అసలు నడిచే విధానం ఇదేనా, ఇలాగేనా నడిచేది అని అనరు కదా. ఒకవేళ మీరు అలా లెక్చర్ ఇచ్చినా వాళ్ళు అలా వినేటువంటి స్థితిలో లేరు, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఫస్ట్ మనం ఆ యొక్క నొప్పిని, ఆ బాధను దూరం చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఒకవేళ మనం లెక్చర్ ఇవ్వడం మొదలు పెడితే మీరు ఇలా ఎందుకు నడిచారు, ఇలా నడిచారు కాబట్టే పడిపోయారు అని అంటూ ఉంటే దాన్ని ఏం డిసిప్లిన్ అంటారు. అదేవిధంగా ఒక కంపెనీలో కానీ లేక ఒక పేరెంట్తో కానీ ఎవరైనా ఒక తప్పు చేసినట్లయితే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా నేను తప్పు చేశాను అనేది తెలుస్తుంది. ఒక చైల్డ్కి తప్పనిసరిగా నేను ఎగ్జామ్ సరిగా రాయలేదనేది తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఆల్రెడీ పెయిన్లో ఉన్నారు, నేను తప్పు చేశాను అనేటువంటి గిల్ట్ ఫీలింగ్లో ఉన్నారు. ఇంకా నన్ను కోప్పడతారేమో, అందరూ నన్ను ఏమైనా అంటారేమో అనేటువంటి భయం ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి మీరు ఒక లీడర్గా ఒక పేరెంట్గా మీ రోల్ ఏంటి అక్కడ? కానీ అందరు చేసేదే మనము చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయడం వల్లనే ఇలా పడిపోయారు అని వాళ్ళు ఆల్రెడీ చాలా పెయిన్లో చాలా బాధలో ఉన్నారు. కానీ ఆ సమయంలోనే మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే బాగైపోతారో అప్పుడేం మాట్లాడం. కానీ వారు ఆ సమయంలో చాలా పెయిన్లో ఉన్నారు, వాళ్ళు విని అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు. కానీ మీరు లెక్చర్ ఇస్తూ ఉంటే, అందుకే చాలా మంది ఏమంటారంటే నేను ఎంత చెప్తూ ఉన్నాను అయినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు అని అంటారు. ఎందుకంటే మనం అర్థం చేయించినటువంటి ఆ సమయం కరెక్ట్ కాదు. మనం వాళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేని సమయంలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎప్పుడు అర్థం చేయిస్తున్నాము అంటే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేనప్పుడు. ఒకసారి సిచ్యుయేషన్ని చూడండి. సపోజ్ మీరు పడిపోయారు లేదా మీరు ఏదైనా తప్పు చేశారు, కానీ అక్కడ మీ బాస్ వచ్చి, ఓకే పర్వాలేదు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి తప్పులు చేశాను, పర్వాలేదు ఇట్స్ ఓకే అన్నారనుకోండి, ఆ సమయంలో మీకు వారు సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది, మీకు వాళ్ళు పక్క నుండి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ పెయిన్ హీల్ అయిన తర్వాత, అంటే ఆ వూండ్ని హీల్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మంచి స్థితిలో ఉంటారో అప్పుడు వారు మీ పక్కన కూర్చొని, అసలు జరిగింది ఏంటి, ఎలా పొరపాటు జరిగింది, ఎక్కడ మీరు సరిచేసుకుంటే బాగుంటుంది అనేది చెప్తే అప్పుడు తప్పకుండా వింటారు. కానీ ఎదుటివారు అసలు వినే స్థితిలోనే లేనప్పుడు మనం అర్థం చేయించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ విషయం కాదు, ముందు అసలు మీరే నచ్చరు, చెప్పేవాళ్లే నచ్చరు. ఒక పిల్లవాడికి తన పేరెంట్స్ ఆ సమయంలో నచ్చరు. ఇంకా ఒక అబ్బాయికి ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా ఎక్కువ శాతం చూస్తే సూసైడ్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి ఎందుకు చేసుకుంటున్నారు? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అనే భయంతో కాదు, కానీ ఫెయిల్ అయ్యాను కాబట్టి తల్లిదండ్రులను ఎదుర్కొనే ధైర్యం లేక, అంటే తల్లిదండ్రిని ఎదుర్కోలేక భయపడి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ కారణం ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. ఫెయిల్ అయ్యాను అని సూసైడ్ చేసుకోవట్లేదు, ఫెయిల్ అయ్యాను కాబట్టి తల్లిదండ్రి ఏమనుకుంటారు అనే భయంతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఆ పేరెంట్కి తెలిసిందనుకోండి, నా భయం కారణంగానే మా అబ్బాయి చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు అని, ఇంకా పేరెంట్స్ ఏమంటారు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసే, ఇంకా నేను నిన్నెప్పుడూ కోప్పడను, ఇక జీవితంలో ఎప్పుడు కోపం చేయను అని అంటారు. కానీ ఇప్పుడు అని ఏం లాభం? ఇట్స్ ఆఫ్ నో యూజ్. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఆ సమయంలోనే నా పేరెంట్స్ నన్ను బాగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆ విశ్వాసం ఏర్పడి ఉండాలి. అది కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ పేరెంట్స్తో ఆ బాబుకి చాలా కాలం నుండి మంచి సంబంధం ఉన్నప్పుడే. నేను ఏ తప్పు చేసినా కానీ మా పేరెంట్స్ నన్ను తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు అని ఆ పిల్లలకు అనిపించాలి. ఉన్నారు అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా అర్థం చేసుకొని పిల్లల్ని ఎక్కువగా హర్ట్ చేయకుండా ఉండేటువంటి పేరెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పేరెంట్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పొరపాట్లు అనేవి ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, పొరపాట్లు అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇలా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ విషయంలో చాలా మంది యొక్క ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి. అందులో ముంబై నుండి శిఖా గారు తన యొక్క ప్రాబ్లంని తెలియజేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక వర్కింగ్ ఉమెన్, తనకి ఒక డాటర్ ఉంది, తన యొక్క డాటర్ని వాళ్ళ యొక్క అత్త మామలే చూసుకుంటూ ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది, అంతా బాగానే ఉంది, తన కూతుర్ని తన యొక్క అత్త మామనే బాగా చూసుకుంటూ ఉన్నారు. తన కూతురికి కూడా 9 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు శిఖా గారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నాకు రియలైజేషన్ అనిపిస్తూ ఉంది, నా కూతురు నా చేతుల్లో నుండి జారిపోయింది అని. ఇప్పుడు నాకు తనతో మంచి సంబంధం ఏర్పరచుకోవాలని ఉంది, కానీ ఆ అమ్మాయి రెడీగా లేదు, పాపకు అసలు ఏమాత్రం నా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, తను చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంది. మా అత్తయ్యతో నాకున్నటువంటి రిలేషన్షిప్ యొక్క రెస్పాన్స్ నాకు నా కూతురు ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కూతురు నాతో ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నేను పూర్తిగా ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేనిది సహించలేకపోతున్నాను. నా కన్న కూతురు నా చేతుల్లో నుండి జారిపోతూ ఉంది. మరి ఉద్యోగం చేయడం కూడా నాకు తప్పదు, ఎందుకంటే ఆర్థికంగా నేను ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సిందే, చేస్తేనే మా కుటుంబంలో అంతా నడుస్తుంది. మరి ఇప్పుడు నేనేం చేస్తే నా కూతురుతో నాకున్న సంబంధం మళ్ళీ బాగవుతుంది? ఇలా శీఖా గారు తన యొక్క ప్రాబ్లంని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మొత్తం ఈ ప్రాబ్లం అంతా మనం చూసినట్లయితే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇక్కడ స్వయం డిప్రెషన్లో ఉన్నప్పుడు లేదా చాలా లోగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఇతరులను మనం హీల్ చేయలేము. ఇతరులకు ప్రేమనివ్వాలి అన్నా ఆ సమయంలో ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్లే స్వయం డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి, లోపల స్వయమే చాలా ద్వేషంతో నిండి ఉన్నారు కాబట్టి. యాక్చువల్గా ఇదొక చాలా స్ట్రాంగ్ రియలైజేషన్. ఏదైతే మనం ఇతరులకి ఇవ్వాలి అనుకుంటామో అది ముందు మనలో నిండి ఉండాలి, బాగా సంపన్నంగా ఉండి ఉండాలి మనం. మరి ఇక్కడ శిఖా గారి కేసులో బహుశా ఆమె ఫస్ట్ థింక్ చేస్తున్నది ఏంటి అంటే, మా మదర్ ఇన్లా నా కూతుర్ని కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటుంది. ఎక్కడో అంతర్మనస్సులో ఆ విషయమే బాగా పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏదైతే మధ్యలో వస్తుందో, నా కూతురు నా మాట వినకుండా మా అత్తగారి యొక్క మాట వింటుంది అని. మరి ఇక్కడ ఈవిడ శిఖా గారు తనకి తను సెల్ఫ్ టాక్ చేసుకుంటూ తనని తను ఒక రైట్ ట్రాక్ పైన తీసుకుని రావాలి, మంచి అండర్స్టాండింగ్కి రావాలి. ఎంతైనా ఆవిడ నా కూతురికి నానమ్మ, ఆమె ఎంతో చేసింది నా కూతురు కొరకు. బాల్యం నుండి నా కూతుర్ని తనే తన చేతులతో పెంచింది. మరి ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే కూడా మా అత్తగారి వల్లనే. తను కూతుర్ని చూసుకోగలుగుతుంది కాబట్టే నేను ఫ్రీగా ఉద్యోగం చేయగలుగుతున్నాను. మరి తను చేసినటువంటి ఈ కార్యానికి నేను మా అత్తగారికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉండాలి. ఇక్కడ శిఖా చేస్తున్నది ఏంటి అంటే, తన కూతుర్ని తన అత్తగారి నుండి డ్రాగ్ చేయాలి అని ప్రయత్నిస్తుంది. అంటే ఒక విధంగా తన కూతురు పైన తన అత్తగారి ప్రభావం ఏమాత్రం ఉండకూడదు అనుకుంటుంది. ఇక్కడ మనం సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక నెగటివ్ థాట్ పాజిటివ్ రిజల్ట్ ని ఇవ్వదు. పాజిటివ్ రిజల్ట్ మనకి ఏదైనా రావాలి అంటే దాని యొక్క ఇన్పుట్ కూడా పాజిటివ్ గానే ఉండాలి. నెగటివ్ ఇన్పుట్ ఇస్తూ పాజిటివ్ అవుట్పుట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంపాసిబుల్, అది రాదు. మరి ఇక్కడ తను ఏదైతే ఆలోచన పెట్టుకుందో, మా అత్తయ్య ఇచ్చినటువంటి పాలన కరెక్ట్ గా లేదు, ఇప్పుడు ఈ కాలానికి సరిపడే విధంగా నా కూతురు నేను చెప్పినట్లుగా వినట్లేదు, మా అత్తయ్య చెప్పినట్లుగా అదే పాత పద్ధతిలో నడుచుకుంటుంది అని. యాక్చువల్గా ఈ థాట్ రాంగ్. మరి ఈ ఆలోచనలన్నీ ఒక డిఫరెంట్ ట్రాక్ పైన నడుస్తున్నాయి. అంటే నా కూతురు నా మాటే వినాలి, అత్తగారి మాట వినకూడదు, నేను చెప్పినట్టే చెయ్యాలి, తను చెప్పినట్టుగా చేయకూడదు అని ఈ ఆలోచనలన్నీ ఒక డిఫరెంట్ ట్రాక్ పైన నడుస్తూ ఉన్నాయి. మరి ఆబ్వియస్ గా ఇక్కడ మనము ఏవైతే నెగటివ్ థాట్స్ ని క్రియేట్ చేస్తున్నామో ఒక డిఫరెంట్ ట్రాక్ పైన, ఆ నెగటివ్ థాట్స్ యొక్క వైబ్రేషన్స్ ఆ కూతురికి చేరి తప్పకుండా ఆ అమ్మాయి ఇంకా నాకు దగ్గర అవ్వడానికి బదులుగా దూరమే అవుతుంది, ఇంకా చాలా దూరం అవుతుంది. ఎందుకంటే నేను కంటిన్యూస్ గా నెగటివ్ వైబ్రేషన్స్ నే పంపిస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు ఒక దాని నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నమే చేస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఆల్వేస్ టేక్స్ మీ అవే ఫ్రమ్ ఏ పర్సన్. మరి ఈ ప్రాసెస్ లో శిఖా తప్పనిసరిగా తన అత్తయ్య గారితో చాలా దూరం అవుతుంది, చెప్పలేం తన హస్బెండ్ తో కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కూతురుతో అయితే డెఫినెట్లీ డిస్టెన్స్ అవుతూనే ఉంటుంది. మరి ఇక్కడ థాట్ ప్రాసెస్ లో ఒక్కొక్క థాట్ ఏదైతే శిఖా క్రియేట్ చేస్తుందో దాన్ని ఇక్కడ చెక్ చేస్తూ ఉండాలి. ఫస్ట్, మా అత్తయ్య గారు ఏదైతే చేశారో అది నా కోసం చాలా మంచిగా చేశారు, నేను తనకు చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. అండ్ రియల్లీ మీరు వెళ్ళి మీ అత్తయ్య గారి వద్ద మీ యొక్క ఎక్స్ప్రెషన్ ని మీ యొక్క థ్యాంక్స్ ని తెలియజేస్తే ఇంకా మంచిది. రెండవది, మీ మదర్ ఇన్లా మీ పాపని పెంచటంలో చాలా మంచి పాలన ఇచ్చి ఉండొచ్చు, ఏమాత్రము తను అక్కడ లూజ్ చేయకుండా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటూ పాలన ఇచ్చి ఉండొచ్చు. మరి ఈరోజు మీ కూతురు ఏదైతే ఉందో అది ఆవిడ కారణంగా అలా ఆ స్థితికి రాగలిగింది. సో ఈ విషయంలో మీరు గర్వపడాలి, ఈ విషయంలో మీరు సంతోషించాలి. మూడో విషయం ఏం చేయవచ్చు అంటే, మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీ అత్తయ్యతో విషయాన్ని డిస్కస్ చేయడం మంచిది. ఈ మారుతున్నటువంటి సమయంలో పాప ఎలా అయితే బిహేవ్ చేస్తుందో బహుశా నాకు అది కరెక్ట్ గా అనిపించట్లేదు, మీకెలా అనిపిస్తుంది అని డిస్కస్ చేయండి. ఎందుకంటే అంతవరకు పాలన చేసి పెంచినటువంటి మీ అత్తయ్య నుండి మీరు ఒక్కసారిగా మీ పాపను లాక్కోవడం, ఒకవేళ అలా చేసినా మీ పాప మీతో అంత మంచి ర్యాపోని బిల్డప్ చేసుకోలేకపోవచ్చు. అందుకే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఒక టీంని తయారు చేయండి. మీరిద్దరూ కలిసి ఆ పాప యొక్క పాలన విషయంలో ఆలోచించండి. మరి ఇక్కడ మీరెంత ప్రేమని ఎంత స్నేహాన్ని పాపకి ఇవ్వాలి అంటే, జనరల్గా మదర్ అండ్ చైల్డ్ యొక్క రిలేషన్షిప్లో పెద్ద శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. తప్పనిసరిగా ఆ ప్రేమ స్నేహానికి పిల్లలు తల్లికి దగ్గరవుతూ ఉంటారు. అదేమో ఒక ఆఫీస్ రిలేషన్షిప్ కాదు కదా. ఆమె కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది తన పాపకంతే. తను తన అత్తయ్యతో మాట్లాడాలి, మాట్లాడి తనతో పాటు కలిసి ఇద్దరూ కలిసి ఆమె యొక్క పాప యొక్క పాలన విషయంలో ఆలోచించాలి. అంతేగాని అత్తయ్యకి దూరం అయ్యి ఏదో చెయ్యాలి అని అనుకోవద్దు. అప్పుడు అది చేయటం చాలా ఈజీ అవుతుంది, మరి ఆ ప్రాసెస్ని కూడా శిఖా ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇలా చేసినప్పుడు ముగ్గురు ఒకరికొకరు చాలా క్లోజ్ అవుతారు. చాలా ప్రేమనివ్వండి ఇంటర్నల్గా. ఇంటర్నల్గా చాలా ప్రేమను ఎప్పుడు ఇవ్వగలుగుతారు అంటే లోపల ఎలాంటి నెగిటివ్ థాట్ లేనప్పుడు. మనం మామూలుగా అయితే చెప్తూ ఉంటాం నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ అని. ఎందుకంటే ఏ తల్లి కూడా తన కూతురు అంటే తనకి ద్వేషం అని చెప్పదు. కానీ ఇవన్నీ ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక లీకేజ్ వంటివి. ఎప్పుడైతే ఈ లీకేజెస్ అన్ని తొలగిపోతాయో అప్పుడు మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో, అంటే మీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమ మీ పాపకు చేరుతుంది. ఇలా కాకుండా దీని సొల్యూషన్, ఒకవేళ ఆ ఫ్యామిలీ సపరేట్గా ఉండడం మంచిది కదా, అలా ఉంటే ఇంకెవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని పాలన చేయొచ్చు కదా అని అనుకుంటే, ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ కన్నా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. దానిలో కూడా ఏమీ మంచిగా అనిపించట్లేదు. ప్రతి దాని వెనుక ఏదో ఒక పర్పస్ ఉండి ఉంటుంది, కానీ మనం దాన్ని అర్థం చేసుకోకుండానే దాన్ని అది కరెక్ట్ కాదు అనుకుంటూ వచ్చాం. వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ని మధ్యలో ఎవరు సహిస్తారు, దాని బదులు నా పిల్లల్ని నేనే పెంచుకోవడం మంచిది కదా అలా అనుకుంటూ వచ్చారు. కానీ యాక్చువల్గా అది రాంగ్. ఇలా మనం చూస్తే తనలో ఉన్నటువంటి నెగిటివ్ రాంగ్ బిలీఫ్స్ని తనే మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవచ్చు. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి పాజిటివ్ పరిణామాన్ని మనము చూస్తాం.
Look at yourself.
స్వయాన్ని చూసుకోండి. నేను ఈ శరీరానికి యజమానిని. పవిత్రంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను. నేను ఆత్మను. ఎలాంటి శక్తినంటే నేనే ఆలోచిస్తూ ఉన్నాను, అనుభూతి చేస్తూ ఉన్నాను. కర్మల్లోకి వస్తున్నాను. నేను ఆత్మను ఒక సుదీర్ఘ యాత్రలో ఉన్నాను. అనేక జన్మలు, అనేక సంస్కారాలు తయారయ్యాయి. నాతోటి ఏదేది జరిగిందో, నాతో పాటు ఎవరెవరు ఉన్నారో వారంతా కూడా ఆత్మలే. వేరువేరు సంస్కారాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు వ్యవహారంతో మేము వేరుగా ఉన్నాము. కానీ ఎవరి కోణంలో వారిని కరెక్ట్గా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కరెక్టే. వారి దృష్టికోణంలో, వారి ఆలోచన పద్ధతిలో, వారు వీక్షించేటువంటి విధానంలో సరిగ్గానే ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నారో నేను వారిని ఆ విధంగా అంగీకరిస్తూ ఉన్నాను. వారి సంస్కారాన్ని చూస్తూ మనస్సులో ఎలాంటి అలజడి లేదు అంగీకరిస్తూ ఉన్నాను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను యాక్సెప్ట్. చూడండి మీ పరివారాన్ని, ఈ రోజంతా మనం వారి తోడుంటాం. ప్రతి ఒక్కరూ వేరువేరుగా నడుచుకుంటారు, కానీ నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మనసులో ఎలాంటి అలజడి లేదు, మరి వారికి సహయోగాన్ని ఇవ్వాలి ఒక కొత్త సంస్కారాన్ని రచించుకునేందుకు. పాత సంస్కారం గురించి ఏమీ ఆలోచించకూడదు, ఏమీ చెప్పకూడదు, అటెన్షన్ ఇవ్వాలి. పాజిటివ్ సంస్కారాన్ని క్రియేట్ చేసుకోవడం పైన చాలా శ్రద్ధ పెట్టాలి. ఎవరు నాతో ఎలా వ్యవహరించినప్పటికీ నేను మాత్రం వారిని కాపీ చేయను. నేను ఆత్మను, వాస్తవికమైన, సత్యమైన, పవిత్రమైన ఆత్మను, నేను నా వాస్తవికతలోనే ఉంటాను. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎదురుగా ఏమి జరిగినా, శాంతి మరియు ఓర్పు, శాంతి మరియు ఓర్పు ఈ రెండే విధానాలని అవలంబిస్తాను. నేను శాంతిగానే ఉంటూ పనులు చేయాలి. అదే దృశ్యం ఏదైతే నిన్న కనిపించిందో అలాంటి దృశ్యమే ఈరోజు మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి స్వయాన్ని. ఒక భిన్నమైన రీతిలో, ఒక భిన్నమైన ఆలోచనతో, ఒక నూతన వ్యవహారం, ప్రాధాన్యత ఇవ్వటంలో ముందు నేను నాపై శ్రద్ధ పెట్టాలి. ఆ తర్వాత నేను పరిస్థితిని సంభాళన చేయాలి. మొదట అన్ని నా కంట్రోల్లో ఉండాలి. మొదట నేను స్వయం యొక్క కంట్రోల్లో ఉండాలి, తర్వాత ఆ పరిస్థితిని నా యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. ఈరోజు రోజంతా పనులు చాలా శాంతిగా, చాలా ప్రశాంతంగా అందరినీ అర్థం చేసుకుంటూ, అందరినీ యాక్సెప్ట్ చేస్తూ చాలా సంతోషంగా గడుపుతాను. ఇదే నా యొక్క చాయిస్ మరియు ఈరోజటి కొరకు నా నిర్ణయం ఇదే.
ఓం శాంతి.
ఓం శాంతి. ఓం శాంతి.
सब में हो सहयोग भावना, सब में हो सहयोग भावना, सबको सब दे प्यार, सब चाहे तो सबके लिए हो सुखमय ये संसार, सुखमय हो संसार. सुख में हो सके.